యాత్రాగీతం, నా కళ్ళతో అమెరికా, కేటలీనా ఐలాండ్. కేటలీనా ఐలాండ్ మొదటి భాగం. ఒక్కోసారి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నవి చాలా విజయవంతం అవుతాయి. శాంతా కేటలీనా ద్వీపానికి మా ప్రయాణం కూడా అలాంటిదే. కేటలీనా దక్షిణ కాలిఫోర్నియాలోని ఛానెల్ ద్వీపాలుగా ప్రసిద్ధిగాంచిన 8 ఒకటి. మిగతా వాటికంటే భిన్నంగా జనాభాలో బాగా అభివృద్ధి చెంది మంచి సందర్శన వసతులతో ఖరీదైనది ఈ ద్వీపం. 22 మైళ్ల పొడవు, 8 మైళ్ల వెడల్పు కలిగిన ఈ ద్వీపం లాస్ ఏంజిల్స్ కౌంటీకి చెందింది. లాస్ ఏంజిల్స్ నుంచి సముద్రంలో ఇది 22 మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ దీవికి క్రీస్తుపూర్వం 7,000 సంవత్సరాల నుంచి చరిత్ర ఉన్న 1919 విలియం రింగ్లీ జూనియర్ ఈ దీవిపై మోజుపడి మొత్తం ద్వీపాన్ని కొని బాగా అభివృద్ధి చెందించడం కోసం తన యావదాస్తిని ధారపోశాడట. ద్వీపాన్ని అభివృద్ధి చెందించాలంటే ముందుగా ప్రయాణ సౌకర్యాల్ని అభివృద్ధి చెందించాలని మొదటగా గుర్తించిన ఆయన 1500 మంది పట్టగలిగిన పెద్ద స్టీమ్ ఓడల్ని వినియోగించాడట. ఆయన ముచ్చటపడి నిర్మించుకున్న భవంతి ఇంకా అక్కడే ఉండడం విశేషం. 1929 జెయింట్ క్యాసినో నిర్మాణంతోనూ, లాస్ ఏంజిల్స్ నుంచి కేటలీనాకి స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్ని నిర్వహించడం మొదలైన కార్యక్రమాల ద్వారా అప్పట్లో జనాన్ని బాగా విశేషంగా ఆకట్టుకున్నాడాయన. ఆయనే ఈ ద్వీపానికి ఒక విధంగా పితామహుడని చెబుతూ ఉంటారు. ప్రయాణం. ఆ సంవత్సరం 4వ తారీఖు ముందు వారం వరకు ఎక్కడికి వెళ్ళొద్దు అనుకున్నాం. 4 ఇక్కడ ఇండిపెండెన్స్ డే, ఎక్కడ చూసినా జనసందోహంగా ఉంటుంది. అయితే హఠాత్తుగా 4 ఎటైనా వెళ్ళొస్తేనేం అని అనిపించింది. అనుకున్నదే తడవుగా ప్రయాణానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోయాయి. అయితే మా కోమల్కి వేసవి సెమిస్టర్ మొదలవ్వడంతో చిన్నవాళ్ళిద్దరినీ తీసుకుని ఈసారి శనివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరాం. ఈ ద్వీపం లాస్ ఏంజల్స్ కౌంటీలోనిదని చెప్పాను కదా. శాన్ పేద్రో, లాంగ్ బీచ్, దానా పాయింట్ తీరాల్లో ఏదో ఒక తీరం నుంచి ఫెర్రీలో నుంచి బోట్ని తీసుకుని వెళ్లాలని ఇంటర్నెట్లో చదివాం. మా ఊరు నుంచి మొదటగా వచ్చే తీరం శాన్ పేద్రో కాబట్టి అక్కడ ఎక్కాలని నిర్ణయించుకున్నాం. మేం ఆదివారం నుంచి 2 కేటలీనాలో హోటల్ బుక్ చేసుకున్నాం. అయితే బోట్ మాత్రం ఉదయం 10:45 బుక్ చేసుకున్నాం. మధ్యాహ్నం వరకు ద్వీపంలో ఏటైనా తిరిగి హోటల్లో సాయంత్రం చెక్ఇన్ అవుదామని. అయితే శాన్ పేద్రో మాకు దగ్గరేమీ కాదు, దాదాపు 400 మైళ్ళు కాబట్టి శనివారం అంతా ప్రయాణానికి పెట్టుకున్నాం. ఆ రోజు తీరంలో మరో హోటల్లో సేద తీరి ఉదయమే ప్రయాణమవుదామని ప్లాన్. ఇంటి నుంచి ఈసారి ఏమీ వండుకునే కార్యక్రమం పెట్టుకోకుండా, అలాగని హరీబర్రి లేకుండా స్థిమితంగా మొట్టమొదటిసారండి ఇలాగా 10 బయలుదేరాం. దారిలో ఎక్కడా రెస్ట్ ఏరియాలో గంటకో ఒకసారి ఆగి ఆటలు పెట్టుకోలేదు ఈసారి. ఎందుకంటే మా సిరివెన్నెలతో ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ పిల్లలు కారు సీట్లలో ఎవరికి వాళ్ళు కూర్చోవాలి కదా. అయితే మేము ఆగినప్పుడు పాపాయిని తీసామంటే ఇక అందులో కూర్చోవడానికి మనతో చుక్కలు లెక్క పెట్టిస్తుంది. అంతేకాదు డ్రైవర్ సీట్లోకి చకచకా వెళ్ళిపోయి స్టీరింగ్ తిప్పేస్తూ కొంట నవ్వులు నవ్వుతుంది. ఇక ఆ సీట్లో నుంచి తీస్తే ఏమవుతుందో చెప్పాలా. అందుకే మేం ప్రయాణించిన 6 2 మాత్రమే బ్రేక్లు తీసుకున్నాం. అప్పుడు ఏదో కాసేపు అటూ ఇటూ నడిపించి మళ్ళీ అతి కష్టం మీద పాపాయిని కారు సీట్లో కూర్చోబెట్టాం. చివర్లో బాగా పేచీ పెట్టింది పాపం. ఇక మా వరువు అయితే అన్నయ్య వస్తే ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం, ఇప్పుడు నాకు ఏమీ తోచట్లేదు అని ఒక్కటే గోలపెట్టింది. చేసేదేమీ లేక బాగా నిద్రపోయింది ప్రయాణమంతా మావరు. ఇలా లాంగ్ జర్నీలు పిల్లలకి మహాబోరు పాపం. మేమిద్దరం డ్రైవింగ్ని, చుట్టూ కనిపించే దృశ్యాల్ని ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ అసలు ప్రయాణించినట్లే లేకుండా ఎంత దూరాలైనా ప్రయాణాలు చేసేస్తాం. మొన్న మధ్య క్యాటలీనాకి మళ్ళీ వెళ్ళినప్పుడు కుటుంబం అంతా కలిసి వెళ్ళాము ఆనందంగా. వుడ్లాండ్ హిల్స్ సాయంత్రం సమయం ఉంటే మళ్ళీ ఒకసారి లాస్ ఏంజిల్స్ డౌన్ టౌన్కి వెళ్దాం అని అనుకున్నాం. అయితే మేము హోటల్ని ఈసారి వుడ్లాండ్ హిల్స్ అనే ఊర్లో తీసుకున్నాం. అక్కడి నుంచి లాస్ ఏంజిల్స్ డౌన్ టౌను చాలా దూరం. అప్పటికే బాగా అలసిపోయాం కూడా. ఇక వెళ్ళొచ్చే ఓపిక లేక హోటల్లో చెక్ఇన్ అయిపోయాం. అమెరికాలో మొదటిసారి ఆ హోటల్లో 14వ అంతస్తులో ఉన్నాం. ఇక్కడ హోటళ్ళు సాధారణంగా 1-2 అంతస్తుల కంటే ఎక్కువ ఉండవు. అయితే ఆ ఏరియాలో అలా కట్టేందుకు పర్మిషన్ ఉందనుకుంటా, సిటీ సబర్బన్ కాబట్టి. అయితే అక్కడ హోటల్కి సొంత పార్కింగ్ లేదు, కౌంటీ పార్కింగ్ తప్ప. అక్కడ మనం పార్కు చేసుకోవాలంటే అప్పట్లోనే $8 చెల్లించాల్సి వచ్చింది. వ్యాలెట్ పార్కింగ్ అయితే $10. ఇలా ఎక్కడా లేదు అంతవరకు. ఎక్కువ రుసుము చెల్లించినా వ్యాలెటే బెస్ట్ అనిపించింది. 5 నిమిషాల్లో కారు ఎప్పటికప్పుడు తెచ్చిస్తారు. రాత్రి భోజన సమయం ఇట్టే అయిపోయింది. శనివారం టిఫిన్ కోసం దగ్గర్లోని ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాం. వాళ్ళు మా తర్వాత వచ్చిన తెల్లవాళ్లకి ముందు ఆర్డర్లు తీసుకుని మా దగ్గరికి ఆలస్యంగా వచ్చారు. మేము తెలుగులో ఆ విషయం చెప్పుకుని కొంత అసహనంగా ఫీల్ అయ్యాం. పిల్లలకి బాగా ఆకలి వేస్తోంది అసలే. అయినా ఆర్డర్ కోసం వచ్చినప్పుడు నవ్వుతూ మామూలుగానే చెప్పాం కొంచెం మా ఆర్డరు త్వరగా తెమ్మని. అయితే మా ఆర్డర్లు తీసుకున్న వాళ్ళంతా తెలుగు వాళ్ళని మాకు తర్వాత తెలిసింది. వాళ్ళు మా మాటలు విన్నారో ఏమో తెలియదు కానీ వెంట వెంటనే ఆర్డర్ తేవడమే కాకుండా మా హోటల్ తరఫున ట్రీట్ అని చెప్పి 1-2 ఐటమ్స్ లస్సీ ఫ్రీగా పట్టుకొచ్చి మాకు రాచమర్యాదలు చేశారు. ఫుడ్ కూడా బాగానే ఉంది. నేను చివరిగా ఇంకా కడుపు పట్టక లస్సీ వదిలేయవలసి వచ్చింది. మా సిరికి అప్పుడు 2 ఏళ్ళు నిండబోతున్నాయి. మేమేమి తింటే అది తినడం అలవాటు చేసుకుంది కాబట్టి ఈ ప్రయాణంలో మాకు ఎక్కడా తన భోజనం ప్రాబ్లం కాలేదు. కాకపోతే పెట్టడం కాస్త ఆలస్యం అయ్యి మనమేదో మాటల్లో ఉండి నోటి దగ్గర చెయ్యి పెడితే చెయ్యి కొరికేస్తుంది. ఆ మర్నాడు తెల్లవారి 6 గంటలకే అలారం రోగింది. తూర్పున సూర్యుడు త్వరపడి వాడి కిరణాల బాణాల్ని ఎక్కుపెట్టబోతున్నాడు. 14వ అంతస్తులోంచి కింద బొమ్మరిళ్లలా ఉన్న షాపింగ్ కాంప్లెక్సులు, బొమ్మ కార్లలా ఉన్న కారు పార్కింగులు, ఎదురుగా మబ్బు మంచు వీడని వుడ్లాండ్ హిల్స్, మా గదికి ఒకవైపు మొత్తం ఆవరించి ఉన్న అద్దాల గోడ తెర పక్కకు తీయగానే కనిపించిన అద్భుత దృశ్యమది. తన్మయంగా కిటికీలోంచి బయటకు చూస్తూ కాసేపు కాలం గడిపాను. పక్షి శరీరం ధరించి గాలివాటున పైకి లేచి పర్వత శిఖరాల్ని స్పృశించి సూర్యకిరణాలతో దోబూచులాడి ఉదయపు ఆహ్లాదాన్ని మేనలదుకుని అలా ఆ గిరికీలు కొడుతూ ఉండగా సత్య ఎప్పుడు లేచి వచ్చాడో తను నా వెనక నిలబడి అలా మైమరిచి చూస్తూ ఉన్నాడు. ఇక ఇద్దరం జంటపక్షులమయ్యామని వేరే చెప్పాలా? శాన్ పెద్రో నుంచి క్యాటలీనా. ఉదయం అనుకున్న సమయానికి శాన్ పెద్రో షిప్ టెర్మినల్కి చేరుకున్నాం. అది చిన్న ఫెర్రీ కాదు, అతిపెద్ద షిప్ యార్డ్లో క్యాటలీనాకి ప్రత్యేకించిన టెర్మినల్ అది. లోపలికి అడుగుపెట్టిన దగ్గర నుంచి బ్యాగేజ్ రిస్ట్రిక్షన్స్ వరకు అన్నీ ఫ్లైట్లోలాగే ఉన్నాయి. టిక్కెట్లు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మనకు కావలసిన సమయానికి సీటు దొరుకుతుంది. అయితే టిక్కెట్టు బాగా ఎక్కువ. రాను పోను అప్పట్లో పెద్దవాళ్ళకి $72, పిల్లలకి $57. 2 సంవత్సరాలలోపు పిల్లలకి $5. బోర్డింగ్ పాసులు తీసుకున్నాక దాదాపు గంటసేపు లైన్లో నిలబడ్డాం. బోట్లో మా బ్యాగేజీ, బేబీ కార్టు వేరే చోట వాళ్లే పెడతారు. ఇక కింద డెక్ కాకుండా 3 అంతస్తులుగా కూర్చునే ప్రదేశాలు ఉన్న ఆ బోట్లో కింద మొదటి అంతస్తులో కూర్చున్నాం మేము. అది పూర్తిగా గాజు అద్దాలతో క్లోజ్డ్గా ఉంది, చలిగాలి తగలకుండా. మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి వెళ్ళి రావచ్చు. సీట్లు అంతస్తుకి దాదాపు 60-70 పైచిలకే ఉన్నాయి. మొన్న ఈ మధ్య మళ్ళీ వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళకి $62 చెల్లించి కోమోడోర్ లాంజ్ టికెట్లు తీసుకున్నాం. ఈసారి మేము వెళ్ళింది లాంగ్ బీచ్ నుంచి. క్యాటలినా ఎక్స్ప్రెస్లోని ఈ కోమోడోర్ లాంజ్ అంటే 2వ అంతస్తులోని ప్రత్యేకమైన సీటింగ్ ఏరియా అన్నమాట. ఈ టికెట్ వల్ల ప్రత్యేకమైన లైన్లో త్వరగా బోర్డింగ్ చేయడమే కాకుండా స్నాక్స్, కూల్ డ్రింక్స్ వంటివి కూడా అందజేస్తారు. ఇందులో ఏ అంతస్తులోనైనా ఫ్లైట్లోలా కాకుండా రెస్టారెంట్లోలాగా ఎదురుబొదురుగా సీట్లు, టేబుల్స్ ఉండడం వల్ల తిరగడానికి చక్కగా విశాలంగా ఉంటుంది. 2 అంతస్తుల్లోనూ చిన్న బార్లు కూడా ఉన్నాయి. చాలామంది ఆ గ్లాసులతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. బోటు షిప్ యార్డ్ వదిలే వరకు నెమ్మదిగా వెళ్ళి సముద్రంలోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా వేగం అందుకుంది. మొదటిసారి వెళ్ళినప్పుడు మధ్యలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద అల ఒకటి ఎత్తిపడేసింది. ఇక మళ్ళీ నాకు మామూలుగా సీసిక్నెస్ పట్టుకుంది. అయితే కాసేపట్లోనే సముద్రం ప్రశాంతమవడంతో కాస్త కుదుట పడ్డాను. మేం మధ్యలో పైకి వెళ్ళొచ్చాం. మబ్బు పట్టిన ఆకాశం, విసురుగా వీస్తూ మనుషుల్ని పక్కకి నెట్టేస్తున్న విసురు గాలి ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే జూలై నెల కావడం వల్ల బాగా వణికించే చలి లేదు. చల్లని నీటి తుంపర్లు అంత ఎత్తుకి ఎగిసిపడుతూ ఉన్నాయి. బోట్ బయట అలా పాపాయితో నిలబడ్డం కష్టమనిపించి చాలాసేపు లోపలే కూర్చునే ఉన్నాను నేను. సత్యవరు పైకి వెళ్ళి ఎక్కువసేపు గడిపి వచ్చారు. తర్వాత నేను వెళ్ళాను కాసేపు. ఇలా పిల్లల్ని మార్చుకుని ఇద్దరం ఒకరి తర్వాత ఒకరం వెళ్ళొచ్చాం. నేను 5 నిమిషాల్లో కిందకి పరిగెత్తుకు రావడం చూసి వారు ఒక్కటే నవ్వులు. కాసేపట్లోనే ఎదురుగా మబ్బు చెదిరిన ఆకాశాన్నించి అప్పుడే ఉద్భవించినట్లు హఠాత్తుగా గొప్ప పర్వతశ్రేణి సముద్రానికి అడ్డుగా నిలబడి కనిపించింది. నేనింతవరకు మరోలా ఊహించుకున్నాను. క్యాటలీనా అంటే ఏదో చిన్న ద్వీపమని, చెయ్యి చేస్తే ఎక్కగలిగిన చిన్న కొండ అని అనుకున్నాను. ఎదురుగా ధీరగంభీరంగా ఉన్న పర్వతశ్రేణిని చూస్తే అవతల మళ్ళీ మహాసముద్రం ఉందని ఎవరూ అనుకోరు. గట్టిగా 1 గంట ప్రయాణం చేయకుండానే క్యాటలీనాకి చేరుకున్నాం. క్యాటలీనా ద్వీపం. మేం దిగుతున్న తీర పట్టణం పేరు యావలోన్. ద్వీపానికి 2వ తీరం మరో మూలగా 2 హార్బర్స్ అని ఉందట. అది చిన్న గ్రామం మాత్రమే. ఇక మిగతా ద్వీపమంతా దుర్భేద్యమైన పర్వతాలు, నీటికి లొంగని కోసురాళ్ల తీరాలు. యావలోన్ మీద అడుగు పెడుతూనే అదేదో ఎక్కడో మరో అద్భుత ప్రదేశానికి వెళ్ళినట్లు ఉంది వాతావరణం. చక్కగా వెచ్చగా ఉంది. టెర్మినల్ నుంచి తెల్లని ఇసుక తీరానే ఉన్న వాకువే మీదుగా తీరం వెంబడి నడిస్తే 5 నిమిషాల్లోనే ఉంది మా బస. ఓహ్, అది మాకు చాలా సంతోషకరంగా అనిపించింది. అయితే మేము మధ్యాహ్నం 3 గంటలకి చెక్ఇన్ అవ్వాల్సి ఉంది. అయితే మా చేతిలో ఉన్న సామగ్రిని అక్కడే ఉంచే వీలుండడం వల్ల హోటల్ వాళ్ళకి అప్పగించి బయటపడ్డాం. బాగా ఆకలి వేయడంతో తీరంలో ఉన్న ఒక ఫుడ్ స్టాల్కి వెళ్ళి నాకిష్టమైన బ్రెడ్ బాలు, సత్యకిష్టమైన ష్రింపు తీసుకున్నాం. మా వరు నాన్ వెజ్ తినదు కాబట్టి యథావిధిగా ముక్కు మూసుకుని మాకు కాస్త దూరంగా కూర్చుని చీజ్ శాండ్విచ్ తినడం మొదలుపెట్టింది. నేను బాగా చల్లగా ఉంటుందేమో అని అనుకుని కోట్లు తెచ్చాను. కానీ పెటేలున పేలే మంచి ఎండ కాస్తోంది ఇక్కడ. భోజనం కాగానే పక్కనే ఉన్న తెల్లని ఇసుకలో ఆడదామని వరు పేచి మొదలుపెట్టింది. ఆ ఇసుకలో లోపలికి చిన్నగా విస్తరించిన చిన్న అలల తీరంలో పిల్లలకేమిటి, నాకే ఆడాలనిపించింది. గోల్ఫ్ కార్ట్. అయితే ముందుగా అక్కడ గోల్ఫ్ కార్ట్ రైడ్కి వెళ్ళి రావాలని అనుకున్నాం. ఆ ఐలాండ్లో మామూలు కార్లు కాకుండా గోల్ఫ్ కార్టులు, మన భాషలో చెప్పాలంటే 4 చక్రాల ఆటోలు, వాటిని మాత్రమే అలౌ చేస్తారు. అక్కడ అలా విహారానికి వచ్చిన వారికి ద్వీపంలో నిర్దేశించిన కొంత దూరం వరకు ఇలా గోల్ఫ్ కార్టులో గంటకి $40 చొప్పున అద్దె చెల్లించి తిరిగే అవకాశం ఉంది. మేము గంట కోసం అద్దెకి తీసుకున్న 2 గంటల సొమ్ము చెల్లించవలసి వచ్చింది, ఎందుకంటే 1 గంట అడ్వాన్స్గా తీసుకుంటారు. ఒకవేళ 1 గంట కంటే అధికంగా ఉండిపోవలసి వస్తే నిమిషానికి కొంత చొప్పున అందులో నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటారన్నమాట. గోల్ఫ్ కార్టు నడపడం తమాషాగా ఉన్నా త్వరగానే ఇద్దరం ఎలా డ్రైవ్ చేయాలో నేర్చుకున్నాం. వాళ్ళు నిర్దేశించిన రూట్లలో తప్ప మరో రూట్కి రోడ్డుకి వెళ్ళకూడదు. ఈ కార్టు నడపాలంటే తప్పనిసరిగా 25 సంవత్సరాలు నిండి ఉండాలన్నది నిబంధన. నిర్దేశించిన రూటు అలా టౌన్ మీద నుంచి పర్వతాల్లోనికి వెళ్తుంది. మేము గోల్ఫ్ కార్ట్స్ దాటి బొటానికల్ గార్డెన్స్ రోడ్లో వెళ్ళి అక్కడి నుంచి కొండ చర్యల్లో ఉన్న ఇళ్ల మీదుగా, చిన్న రోడ్ల మీదుగా, అక్కడక్కడ రోడ్ల అంచుల్లో కార్టును ఆపుకుని కింద కనిపిస్తున్న అందమైన సముద్ర తీరాన్ని ఫోటోలు తీసుకుంటూ ముందుకు సాగాం. చుట్టూ ఉన్న పర్వత మలుపుల్లో నుంచి విశాలంగా పరుచుకుని ఉన్న తెల్లని ఇసుక తీరాన్ని ఒరుసుకుంటున్న అలల నీలిరంగు దృశ్యం చూసి తీరవలసిందే. మధ్య మధ్య చిన్న వరుస చుక్కల్లా అందంగా ఊగులాడే బోట్లు, అక్కడక్కడ సముద్రంలో తోకచుక్కల్లా ప్రయాణిస్తున్న మరపడవలు, ఒకవైపు కనుచూపు మేర గొప్ప మహాసముద్రం, ఇటువైపు ఉత్కృష్ట పర్వత శ్రేణి మధ్య దేనినైనా సాధించి తీరగల గొప్ప ధైర్యం ఉన్న ప్రాణులం మనం. దారిలో జిప్లైన్లో మనుషులు జారుతూ కేరింతలు కొడుతూ ఒక పర్వతం మించి మరో పర్వతానికి గాల్లో తీగనంటి పెట్టుకుని జారుతూ కనిపించారు. మొన్నసారి వెళ్ళినప్పుడు మా సత్య, కోమల్, వరు ఈ జిప్లైన్ అడ్వెంచరు చేసి వచ్చారు. ఒక్కొక్కళ్ళకి దాదాపుగా $130 టికెట్తో 5 వరుసల్లో ఉన్న ఆ జిప్లైను చాలా అద్భుతంగా ఉందని చెప్పారు వీళ్ళు. ఇక గోల్ఫ్ కార్ట్ రూట్లో జిప్లైన్ దాటి కొంచెం ముందుకు రాగానే బెల్ టవర్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మానవ నిర్మిత అద్భుతాల్లో ఒకటైన క్యాసినో తీరాన గుండ్రటి రాయిలా కనిపిస్తుంది. అంతా బానే ఉన్నా మా మొత్తం కార్టు ప్రయాణంలో ఒక చిన్న అపశృతి కూడా ఎదురైంది. ఒక మలుపులో మా కార్టు ఆపబోయి మాకంటే ముందు ఆగు ఉన్న కార్టుని అనుకోకుండా వెనక నుంచి గుద్దేశాడు సత్య. అయితే అదృష్టవశాత్తు వాళ్ల కార్టు లోయవైపు కాకుండా రోడ్డు వైపు వెళ్ళింది. పైగా ఎవరికీ ఏమీ కాలేదు. ఇక కిందకి రాగానే కూతవేటు దూరంలో కార్టు ఇచ్చే ప్రదేశం ఉందనగా మేం వెళ్లకూడని రోడ్లోకి మలుపు తిరిగేశాం. వెంటనే అక్కడ కాపలా పోలీసు పరిగెత్తుకొచ్చి వార్నింగ్ ఇచ్చాడు మాకు. మంచి పోలీసు వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఫైన్ పడేది మాకు. అలా గంటన్నర తర్వాత $54 చెల్లించి కార్టుని షాపు వాళ్ళకి అప్పగించి బతుకు జీవుడా అని బయటపడ్డాం. తర్వాత నవ్వు వచ్చిన ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భలే భయం వేస్తుంది. ఈ విషయాన్ని మొన్న వెళ్ళినప్పుడు కూడా తలుచుకుని బాగా నవ్వుకున్నాం. ఈసారి ఏ అపశృతులు లేకుండా డ్రైవ్ చేశామనుకోండి. సముద్ర తీరం. అప్పటికే సాయంత్రం కావస్తూ ఉండడంతో హోటల్కు వెళ్ళి బట్టలు మార్చుకుని చిన్న వాక్వే దాటి సముద్ర తీరంలో ఆటకి దిగాం. నీళ్లు యథావిధిగా చల్లగానే ఉన్నాయి, అయినా పిల్లలు నీళ్లలో మునిగి తెగ ఆట మొదలెట్టారు. సత్య ఇద్దరినీ చెరో రెక్కా పట్టుకుని నీళ్లల్లో ఆడిస్తూ ఉంటే నాకు మా డాడీ జ్ఞాపకం వచ్చారు. నేను మా చెల్లి చిన్నప్పుడు ఆయన 2 చేతుల మీద అలాగే రంగుల రాట్నం అని చెప్పి వేళ్లాడుతూ చుట్టూ తిరిగేవాళ్ళం. నేను మెత్తటి ఇసుకలో సేద తీరుతూ కూర్చున్నాను. ఆ రోజు పౌర్ణమి. రాత్రి వెన్నెల ధగధగమానంగా పర్వతం మీద వెలుగుతోంది. అదెవ్వరికీ పట్టనట్టు పెద్ద పాటలు వినిపిస్తున్న తీరం వెంబడి బార్లలో కోలాహలంగా జనం తిరుగుతూ ఉన్నారు. మేం దగ్గర్లోని మెక్సికన్ రెస్టారెంట్కి వెళ్ళి మంచి రుచికరమైన భోజనం చేసొచ్చి కాసేపు తీరంలోనూ కాసేపు మా హోటల్ పెవిలియన్ ఆవరణలో ఉన్న ఫైర్ ప్లేస్లోనూ కూర్చున్నాం. వరు ఐస్ క్రీమ్ కోసం పేచి పెడితే వాళ్ళు మళ్ళా మరోవైపు నడిచెళ్లారు. నేను సిరి వెలుగుతున్న లైట్ల కాంతిలో నలుపు దుస్తుల్ని ధరించిన అలల్ని చూస్తూ కూచున్నాం కాసేపు. అలల మీద పడి లేస్తున్న బోట్లని, రాత్రికి ప్రత్యేకించి పైకి లేచిన నీటి మట్టాన్ని ఆశ్చర్యంగా పరికించింది సిరి. అలల మీద వెన్నెల మరకల్ని చూస్తూ మేమిద్దరం ఏవో బుజ్జాయి కబుర్లు చెప్పుకున్నాం. మధ్య మధ్యలో అన్నీ అర్థమైనట్లు ఊ అంటూ తలూపసాగింది పాపాయి.